ஸ்ரீவாத்ருகுருப்பியம் சபாயை ச நமஹ. ஸ்ரீ மத்ஸ்யபுராண காரியக்ரமంలో தாராவாஹிகலோ அம்பிகாவர அஷ்டாதச புராணாலோனி தசம புராணంలో வம்சானுசரிதம் అనే பேருతో இக்ஷ்வாகுவம்சంలో சூரியவம்சంలో ఉండే மகத்தரமైన வீராதி வீரుల చరిత్రలని చెబుతున్నారు. సౌరకాది మహర్షులకు సోత మహర్షి దీనిని మత్స్య రూపంలో ఉన్న విష్ణువు మరువుకి కూడా చెబుతున్నాడు. నేను మీకు చెబుతున్నాను. అందులో భాగంగా గంగావతరణం అది చెప్పుకున్నాం. ఆ భగీరథుని కొడుకే నాభాగుడు, అతని కొడుకు అంబరీషుడు. ఈ అంబరీషుడు ఏనాడు విడిచిపెట్టకుండా ద్వాదశి వ్రతం చేశాడు. ఏకాదశి వచ్చిందంటే భగవంతుని యొక్క నామాన్ని భక్తి శ్రద్ధలతో చేసి ఆ నామ పారాయణానంతరం ఉపవాసము చేసి ద్వాదశి అనేటటువంటి తిథికి పారణ చేయటం ద్వాదశి వ్రతం. ఆ ద్వాదశి పారణ చాలా అత్యద్భుతమైనది. పరమ నిర్వికారుడు ఆయన. ఈ లోకంలో ప్రతి చిన్న వస్తువుకి ఎప్పుడొకప్పుడు భయం ఉన్నది, కానీ ఎప్పుడూ భయం లేనిది ఏదన్నా ఉంది అంటే వైరాగ్యం. అటువంటి వైరాగ్యం ఆయనకు వచ్చిందట. భోగే రోగ భయం కులే చ్యుతి భయం విత్తే నృపాలాద్ భయం మానే వా దైన్య భయం గుణే కల భయం రూపే జరాయా భయం శాస్త్రే వాద భయం బలే రిపు భయం కాయే కృతాంతాద్భయం సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవా అభయం. ఎక్కువ భోగాలు ఉన్నాయనుకోండి, వాటికి ఇంకా పనిచేసే అవకాశం ఉండకపోతే, భోగాలు ఎక్కువైపోతే రోగం పట్టుకుంటుందిట. అందుకే మేము తెలుగుకోవడం అంటే నెలకోసారి ద్వారకాతులు రెండో అని పరిగెత్తుకు రెండో అని బతిమాలి తీసుకెళ్ళింది ఆ కారణం. అప్పట్లో మనిషి శరీరాన్ని బాగా తపింపజేస్తే శ్రమింపజేయగా చేయగా చేయగా శరీరంలో ఉండే అనారోగ్యం అంతా డామ్మ ఎగిరిపోయి అది గొప్ప తపస్సే ఆరోగ్యం వస్తుంది. ఎప్పుడు కదలకుండా అలాగే ఇంట్లో కూర్చుంటే సరైన వ్యాయామం లేకపోతే బొత్తిగా ఏసీ కారులో తిరిగి నడవకపోతే ఇవన్నీ ఇబ్బంది కలిగిస్తే కొంతకాలానికి, అప్పుడు ఆ భోగాల వల్ల రోగం పట్టుకుంటుంది. నేను మంచి కులంలో పుట్టాను అనుకుని ఎవడన్నా గర్విద్దాము అంటే ఆ కులానికి భ్రష్టత్వం కలిగే ప్రమాదం ఉందన్నారు. ఇదిగో ఇంట్లో ఎవడో దౌర్భాగ్యులు పుడతారు, పెంటాడిన వాడిని పెళ్లి చేసుకుపోతారు, ఇవన్నీ చూస్తూనే ఉన్నాక కులభ్రష్టత వస్తుంది. డబ్బు బాగా సంపాదించామంటే ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాడు వచ్చి పట్టుకుపోతాడు అన్న భయం. ఇదివరకు ఇంట్లో వాళ్ళకి భయం, ఇప్పుడు పీఠాధిపతులకు కూడా భయం పట్టుకుంది. కోట్ల ఆస్తి పీఠానికి ఉందంటే ఏ తమిళనాడు నుంచి జయలలిత వస్తుందో కరుణానికి వచ్చి పట్టుకుపోతాడో అదో భయం. అది మానవుల కంటే వీళ్ళకు కూడా ఎక్కువ పట్టుకుంది. కాబట్టి డబ్బుకి మహారాజా భయం, గవర్నమెంట్ వారి భయం పెరిగిపోయింది. ఇక బాగా చదువుకుందాం అంటే చదువుకున్న వాడికి కూడా ఇంతకంటే చదువుకున్న వాడు దౌర్భాగ్యం ఇవ్వడం వచ్చి వాదిస్తాడేమో అని అదో భయం. శాస్త్ర పండితుడికి వాద భయం, గుణవంతుడికి దుర్మార్గుడి వల్ల భయం. ఎంత గుణవంతుడైనా క్షుద్రుడు అల్పుడు వచ్చి నెత్తి మీద పడతాడేమో అని. రూపం అందంగా ఉందనుకుందాం ముసలితనంలో భయం. ఎంత అందంగా ఉండనివ్వండి, వార్ధక్యం వచ్చాక టింగు రంగయ్యే కదా, ఇక తప్పదు. అంచేత అందానికి వార్ధక్య భయం. నేను అభిమానిని, ఎవడి దగ్గర ఏమి ఎప్పుడు చెయ్యి చాచి అడగనని కూడా భీష్మించుకున్నవాడికి దైన్యం. ఎప్పుడైనా పేదరికం వచ్చి కర్మకాలు అడగవలసి వస్తుందేమో అని భయం. మంచి బలవంతుడు వాడు మైక్ టైసన్లో ఉంటాడు అనుకుందాం అనుకుంటే వాడికి కూడా ఇంకో అంతకంటే శత్రువు ఎవడో వచ్చి నెత్తి మీద కొట్టి చంపుతాడేమో అని అదో భయం. అన్ని భయాలు ఒక ఎత్తు. శరీరానికి పెద్ద భయం కృతాంతాద్ భయం, యమధర్మరాజు గారి భయం. సమస్త వస్తువులు ఈ సృష్టిలో అన్నీ భయంతో కూడినవే. భయం లేని వస్తువు అంటూ ఏం లేదు. ఏదన్నా ఉందంటే అది వైరాగ్యం. బోడిగుండు చేయించుకుని కాషాయం మాత్రమే కట్టుకుని రూపాయి లేకుండా తిరిగేవాడికి ఎంత సుఖం అనుకున్నారు వాడిని, ఎవడేం చేయగలడు? మనకి రైల్లో ముస్టాడ్ ఎక్కి కూర్చుంటాడు వాడిని, ఏమన్నా టీటీ దింపగలడా? మిమ్మల్ని అయితే రిజర్వేషన్ దాంట్లో ఎక్కారు, దిగండి అంటాడు. ముస్టాడికి భయం ఏంటి? హాయిగా అంతా వాడిది, రైలే వాడిది. బీహార్ వెళ్ళాం అనుకోండి, లాలూ ప్రసాద్ గాడి అంటాడు వాడు, నాకు ఇచ్చేసాడు అంటాడు దౌర్జన్యం గాడు. అంతకంటే గోచిగుడ్డవాడికి వైరాగ్యం ఉన్నవాడికి చాలా సుఖం అన్నారు. మొత్తం మీద అన్నిటికంటే వైరాగ్యమేవా ఆ భయం, దానికి మాత్రం భయం లేదు. కాషాయం కట్టుకున్నవాడికి భయం ఏముంది? ఆస్తులు పెంచితే అక్కడ కూడా కాషాయం కట్టుకుని అది మళ్ళీ డేంజర్, దిక్కుమాలు కూడా చంపుతారు. అందువల్ల వైరాగ్యం చాలా గొప్పదని భావించిన అంబరీషుడు శ్రీమన్నారాయణునికి తన శరీరాన్ని తన రాజ్యాన్ని సమర్పించేసి ఆయుధాలు విసర్జించి భక్తితో ద్వాదశి వ్రతం చేయగా విష్ణువు మెచ్చుకుని, నాయనా నీ సర్వస్వం నాకే సమర్పించావు గనక ఇక నీకేం భయం లేదు, నీ అభయం నేను చూసుకుంటాను, నీకు అభయం నేను ఇస్తాను, నీకు భయం లేకుండా చేస్తానని తన సుదర్శన చక్రాన్ని రక్షణకి పంపేశాడు. ఏకంగా తక్షణమే భగవంతుడి చక్రాన్ని పంపితే ఈయన ఇంకేం భయం? దర్జా కూర్చుని రోజు హరే రామ 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 హరే హరే అని కూర్చోవచ్చినవాడు. ఈ హరే రామ భక్తుల్లో పాపం భక్తి పెరిగిపోయి హరే రామ పోయి హరే రామ హరే రామ అంటే హరే ఓడిపోయారు, రాముడు గారు ఓడిపోయారు, ఈ రాముడు గారు ఓడిపోయారు అని అర్థం. కొంచెం అనేది దీర్ఘం తీయకుండా ఉంటే మరీ మంచిది. ఏం చేస్తాం, భక్తి ఎక్కువైపోయినప్పుడు సాగుతూ ఉంటాయి పేర్లు కూడా అన్నమాట. ఇలా భక్తితో భగవన్నామం చేసుకుంటూ కాలక్షేపం చేసేవాడు, వ్రతాలు చేసుకుంటూ ఉండేవాడు, పరమ వైరాగ్యంతో ఉన్నాడు. ప్రతి ఏకాదశి ఉపవాసం అయిపోయాక ద్వాదశి వ్రతం నాడు ఆయన బ్రాహ్మణోత్తములు పిలిచి రండి అని కూర్చోబెట్టి ఆపోసిన పట్టించుకుని భోజనాలు పెట్టేవాడు. పూరి దక్షిణలు బంగారం రాసులు రాసులుగా ఇచ్చేసేవాడు. ఒకనాడు ఆయన ద్వాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి గడియలు దాటకుండా భోజనం చేయాలని సంకల్పిస్తున్న సమయంలో పరమ కోపాత్ముడు చీటికి వాడి ముక్కు మీద కోపం ఉంటుందంటారు. ముక్కు మీద కోపం ఎలా ఉంటుందో తెలియదు, కానీ నోట్లో ఉంటుంది కోపం ఆయనకి, తిడతాడు, తెగ తిడతాడు. అటువంటి దూర్వాస మహర్షి వచ్చాడు. ఎక్కడికైనా హాయిగా తిరగలిగే మహామహిమాన్వితుడు దూర్వాసుడు రాగా, నా ఈ బాబాయ్ మా అదృష్టం పండింది, మా భాగ్యం పండింది, తమంత వారికలే రండి పారాయణకి రారండి, ద్వాదశి పారణకేమో రారండి అన్నట్టే. పారణకు వస్తాం, ఈలోపు స్నానం చేసి వస్తాను, నువ్వు విస్తర రెడీ చేయించు, వడ్డం రెడీ చేయించు, భోజనాధికారులు పిండి వంటలు అన్నీ సిద్ధం చేయించు, వచ్చి రాగానే నిద్ర కూర్చొని తిందాం, తెగ మాడిపోయింది కడుపు అన్నట్ట. తొందరగా రెండన్నాడు, ఈయన బయలుదేరాడు యమునా నదికి స్నానానికి పోయాట. వెళ్ళి రాడు, ఈయన ఎదురు చూశాడు. ద్వాదశి ఘడియలు దాటిపోతున్నాయి. ద్వాదశి గడియలు దాటిపోయాక ఈ వ్రతం చేస్తే ఉపయోగం లేదు, వ్రతం అంతా సర్వనాశనం అయిపోయినట్టే. అది చాలా కఠోర నియమం. ఆ గడియ దాటకుండానే ఏదో ఒకటి తినాలి, తాగాలి. అతిథిగా రాలేదు. అందులో పోని మామూలు అయితే అసలు మామూలుగానే అతిథిని పిలిచాక వాడు రాకుండా అన్నం తింటే భయంకరమైన మలమూత్రాలతో కూడిన శరీరం మాంసం తిన్నట్టు అన్నారు, నరమాంసం. ఇప్పుడేమో దూర్వాసుడు పాపం చేయటం ఒక ఎత్తు, ఆయన శపిస్తాడనే భయం ఒక ఎత్తు. ఎలా ఈ పరిస్థితులలో పండితోత్తములను అడిగాడు. నా ఒకటి వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగాడు, ఏమండి ఏం చేయమంటారండి, ద్వాదశి ఉపవాసం ఉన్నాను నేను, పారణ చెయ్యాలి, వ్రతం అంతా ఇన్నాళ్ళు మనం పుట్టినప్పటి నుంచి వస్తున్న వ్రత ఫలితం అంతా పోయేటట్టుంది ఒక్కదాంతో, అలాగని తింటే అతిథిని పిలిచాము ఎలాగ, అతిథికి పెట్టకుండా తినకూడదు, ఆయన రాడు అనగా కుడుచుటయును కాదు కుడుబకుంటయు కాదు సలిల భక్షణం సమతం, తినడము కాదు తినకుండా వండడము కాదు నీళ్లు తాగడం మంచిది. నీళ్లు తాగితే వ్రత పారణ చేసిన ఫలితం వస్తుంది, నీళ్లు తినడం కాదు కాబట్టి అతిథికి పిలిచి పెట్టకుండా అవమానం చేసిన ధర్మం తప్పిన పాపమూ రాదు. శుభ్రంగా మంచినీళ్ళు తాగాయి అనగానే తులసి తీర్థం తీసుకుని ఓంకే శివాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అన్నాడో లేదో డామ్మని వచ్చాడు మహానుభావుడు. అప్పటిదాకా అదే పరీక్ష అంటే వచ్చి పడిపోయాడు. ఒరి త్రాష్టుడా, దుష్టుడా, మొదనష్టుడా, నికృష్టుడా, ఎంత పని చేశావురా, ఎంత దుర్మార్గుడురా నువ్వు, ఎంత క్రూరుడివురా నువ్వు, అతిథిని పిలిచి ఇంత అవమానపరుస్తావా, నిన్ను బతకనివ్వను, నిన్ను చంపాలి అని తెడబడా తిట్టి నువ్వు చేప అయిపోయి పుట్టు, తాబేలు అయిపోయి పుట్టు, పందివై పుట్టు, సింహాను వై పుట్టు, అదై పుట్టు, ఇదై పుట్టు అని తిట్టేది. అక్కడితో కోపం ఆగిందా, ఈ నెత్తిమించి ఒక జడపీకి నేల మీద వేసి కొట్టి కృత్యని సృష్టించాడు. కృత్య అంటే పని చేసి పెట్టడానికి ఒక రాక్షస రూపం, భయంకర భూతాన్ని సృష్టించాడు. ఈయన అలా తిట్టి ఇలా తిట్టి చేప అయిపో, కూరమైపో అని తిడుతూ ఉంటే ఆ చేపాలన్నీ శ్రీ మహావిష్ణువు సరిగ్గా ఈయన శరీరంలో దూరిపోయి ఆవహించేసి ఓకే అనుభవిస్తానని వరం ఇచ్చేసేట. అంటే లోపల ఊ అనేది ఎవరన్నమాట, విష్ణువు. అందుకే మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ బుద్ధ కల్కిరే వచ్చ. ఈ అవతారాలన్నీ ఆ శాపమే, దూర్వాసుడి శాపం కూడా. మత్స్యం కూర్మం ఇవన్నీ పుట్టవలసి వచ్చింది పాపం భగవంతుడికి కూడా. చూసారా యోగం పని చెప్పించూరుకున్నాడా, ఆగ్రహ విషయాలతో జడ నేల మీద వేసుకొట్టి అతి భయంకరమైనటువంటి కృత్యుని రాక్షసుని సృష్టించి ఓరి వెళ్ళివాడు అంత చూసేయి అన్నట్ట. ఆ రాక్షసుడు పుట్టుకొచ్చి ఆవు అని నోరు తెరుచుకుని సోలం పుచ్చుకుని మింగేస్తా, నిన్ను మింగేస్తా, నరసింహమూర్తిని రోయి నిన్ను నలుచుకు తింటాను రోయి అని మనకు సినిమాలో చూపించేవారు పాత భూతకాలు. అలాంటి పాత ప్రేతభూతంలాగా వీడొచ్చి నెత్తి మీద మింగడపోయేసరికి భగవంతుడు దేన్నైనా క్షమిస్తాడు. భక్తుడిని చంపడానికి పూరుకున్నవాడిని మాత్రం రక్షించట. దాకుండా శాపం పెడుతుంటే పోన్లే నూరుకున్నాడు తన భక్తుడిని. అందులో ఏకాదశి వ్రత నిష్ఠాగరిష్ఠుణ్ణి అంబరీషుణ్ణి చంపడానికి కృత్యని సృష్టిస్తాడు ఈ దుర్వాసుడు. టక్కన ఆయనకి రక్షణగా పెట్టిన సుదర్శనం డామ్మం లేచిపోయింది. లేచిపోయి ఒక్క తొక్కు తొక్కి ఆ కృత్యని ముక్కల ముక్కల కింద తరిగి పారేసింది. పొట్లకాయ కూర కొట్టేస్తారు చూడండి, అలా పటకా 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 కొట్లో సాయిబాడు కొట్టేసిన కైమాలో కొట్టి పారేసిందిట ఆ కృత్యని, తరిగి పారేసాడంతే. ఈ విధంగా పటాపటా పటా మన కృత్యని చంపేసిన ఈ చక్రం అక్కడ తాగిందా, నిర్వక్కర పరాక్రమంతో దూర్వాసుడు వెంటబడింది. శాపం పెట్టి రాక్షసుడు సృష్టిస్తావా, అయిపోయేవరు అయి అంటో. ఇంకేముంది, దూర్వాసుడు గారికి మత్తు దిగింది, శాపం పెట్టేసి పెట్టేసి ఉన్నాయన క్యా అన్నాడు అని కీచుకీచులాడుతూ బయలుదేరాడు. ఇంకా చూడండి, ఇంద్రుణ్ణి, యముణ్ణి, అగ్నిని, వాయువుని, నిరుతిని, వరుణుణ్ణి, కుబేరుణ్ణి, ఈశానుణ్ణి, వాణ్ణి, వీణ్ణి, ఒకని కాదు అందరినీ వావోయి రక్షించండి అన్నట్ట. విష్ణుమూర్తి సుదర్శన చక్రం విడిచిపెడితే మేము రక్షించడమా, ఇంకా నయ్యం నా తండ్రి, మా శరీరాలు చూడు, చక్రం చూడు, నీకోదండ నయన మా వల్ల కాదన్నారట. కనిపించిన వాళ్ళల్లో వాణ్ణి అడిగాడు, వీణ్ణి అడిగాడు, వీణ్ణి అడిగాడు, వాణ్ణి అడిగాడు, అంతా మా వల్ల కాదన్నారు. చివరికి అన్ని లోకాలు విడిచిపెట్టి బ్రహ్మలోకానికి వెళ్ళాట. బ్రహ్మదేవా రక్షించన్నట్ట, మా డాడీ గారు నీ బాడీని నరికేయడానికి చక్రం పంపితే నేను రక్షించడం నా వల్ల అసలే కాదు. ఓసారిలాగే శివుడితో వేళాకోవడానికి తగాదా తెచ్చుకుంటే తలకే తీసేసాడు. శివుడు దయచేసి ఒక చేతలకే వదిలిపెట్టాడు, తీసి మిగతా నాలుగు అట్టే పెట్టాడు. ఇప్పుడు విష్ణువుతో తగాదా పెట్టుకుంటే మొత్తం సుదర్శనం నాలుగు తరిగేస్తుంది. అసలు ఈ మధ్యన గుమ్మడికాయలు కోసుకోవట్లేదట, అందులో రేపేమో సంక్రాంతి, గుమ్మడికాయలు తరిగినట్టు తరిగేస్తే నేనేమైపోతాను, వెళ్ళిరా అన్నట్టు కైలాసానికి వెళ్ళాడు. శివుడు ముందే తప్పుకున్నట్ట, రక్షించని ఆయన పాదాల మీద పడ్డాడు. నౌమీడ్యతే ప్రవపుషే తడిదంబరాయ గుంజాపతం సపరిపించల సన్ముఖాయ వన్యస్రజే కబళవేత్ర విషాణ వేణు లక్ష్మశ్రియే
మృదుపదే పశుపాంగజాయ జానే ప్రయాసముదపాస్య నమంత ఏవ జీవంతి సన్ముఖరితాం భవదీయ వార్తాం స్థానే స్థితా శృతిగతాం తనువాం మనోభిః యే ప్రాయసోచితచితోప్సితై స్త్రిలోక్యాం అస్యాపి దేవ వపుషో మదనుగ్రహస్య స్వేచ్ఛామయస్య నతు భూతమయస్య కోపి నేసే మహిత్వహోచితుం మనసాంతరేణ సాక్షాత్ తవైవ కిముతాత్మసుఖానుభూతే. ప్రభో నారాయణ రక్షించు. నీల మేఘఛాయ శరీరుడు విరు, మేఘంలో మెరుపు తీగల వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉన్నది. శ్రీకృష్ణమూర్తిగా ఉన్నప్పుడు చేతిలో కొమ్ము బూర వేణువు పుచ్చుకుంటావు, పెరుగన్న ముద్ద పుచ్చుకు తిరుగుతావు, నెత్తి మీద నెమలిపించం పెట్టుకుంటావు. ధరణి బరువు పెరిగినప్పుడు, భూభారం పెరిగినప్పుడు ఆ భూభారాన్ని తొలగించడానికి అనేక అనేక అవతారాలు ఎత్తి లోకాలను సంరక్షించే ప్రభో వాసుదేవ జనార్దన రక్షించు. నీకు ఒక రూపం లేదు, గుణం లేదు, మా కోసం రూపం ధరిస్తావు, కానీ అది ఈ మూర్తి నీకు ఇది నిజమూర్తి కాదు. అనేక బాహువులతో, అనేక నేత్రాలతో, అనేక పాదాలతో జగత్తంతా వ్యాపించి సంరక్షించే జగద్వ్యాపక కృష్ణ వాసుదేవ, ఈ సుదర్శన చక్రం నేను చేసిన పొరపాటు వల్ల ఆగ్రహించి నా వెంటబడింది, అది వచ్చి నా తలకాయ తిరిగి నా ప్రాణాలు తీయకముందే నన్ను రక్షించు, నన్ను కాపాడు అని సాష్టాంగ పడిపోయి పరిపరి విధాలుగా ప్రార్థించాడు. అనగా శ్రీమన్నారాయణ అంతా విని చిరునవ్వు నవ్వి, నేనేం చేయలేనన్నట్ట. ఈ చక్రం ఇప్పుడు నాది కాదు, కార్లు అమ్మేసినట్టుగా అమ్మేశాను, ప్రస్తుతం నేను టెంపరీగా లీజుకి ఇచ్చేశాను. దీన్ని అంబరీషుడు ఏకాదశి వ్రతం చేసి నన్ను మెప్పించి కానుకగా పొందాడు. ఇప్పుడు ప్రస్తుతం ఈ దీనికి యజమాని, ఈ సుదర్శనానికి అంబరీషుడు, నువ్వు ఆయన దగ్గరికే వెళ్ళన్నట్టు. చివరికి పరిస్థితి, ఏ భక్తుడిని తాను అవమానించాడో, ఏ భక్తుడికి శాపం ఇచ్చాడో, ఏ భక్తుడిని చంపడానికి ప్రయత్నించాడో, ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద ఇప్పుడు నేనేం చేయలేను, ప్రస్తుతం సుదర్శనం ఆయన దగ్గర ఉందన్నట. అంతేనా నారాయణ, నన్ను ఎంత అవమానిస్తున్నారా మీరు కూడా అన్నట. అవమానించను కదా, మరి నేనేం చేయను, నువ్వు స్కూటర్ కొరుక్కుని 2 రోజులు పైకి అమ్మేసేవరకో, ఆ తర్వాత అమ్మేసిన ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఒకసారి ఎవరండి, నాదే కదా స్కూటర్ అంటే ఇస్తట ఎవడో. అలాగే ఇది ప్రస్తుతానికి నేను అంబరీషుడికి ఇచ్చా, ఆయన దగ్గరికి వెళ్ళవలసిందే. కుయ్యో మర్రో అంటూ మళ్ళీ భూలోకానికి రావాల్సి వచ్చిందట. చూసారా భక్తుల గొప్పతనం, మరి పరిగెత్తుకొచ్చి అంబరీష నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను రక్షించు బాబో ఈ సుదర్శనం అన్నట్టు. బాబు బాబు మహానుభావులు మీరు నా కాళ్ళు పెట్టుకోండి, ఏంటండి బాబు ఆగండి అని సుదర్శన చక్ర నాగస్వామి, ఓ సుదర్శనమా, శ్రీ విష్ణువు చేతిలో కుడి చేతిలో ఉండే దివ్య ఆయుధాన్ని వినేవు, పవిత్రమైన వస్తువు, ఆయన పరాక్రమమంతా నీలో నిక్షిప్తం చేశాడు, చరాచర జగత్తులో కష్టాల నుంచి శిష్యుల్ని రక్షించడానికి ఆయన నిన్ను వాడతాడు, దుష్ట శిక్షణ చేసే, శిష్ట రక్షణ చేసే పవిత్రమైన వాయువు ఆయుధాన్ని వినువు, అష్టదిక్పాలకుల శక్తులు నీలో ఉన్నాయి, విష్ణువుకి మారు రూపాన్ని వినువు, అటువంటి నిన్ను ప్రార్థిస్తున్నాను, ఆయన్ని రక్షించు, ఆయన పశ్చాత్తాపడుతున్నాడు, బ్రాహ్మణోత్తముడిని చంపాననే పాపం నాకు రాకూడదు, ఆయన చంపాలనుకుంటే ముందు నన్ను చంపన్నట్టు పైగా. అది మహాత్ముల లక్షణం, తనను చంపాలని కూడా సంకల్పించిన వాడిని కూడా రక్షించడానికి నా ప్రాణం ఇస్తానన్నాడు ఆయన. ఎప్పుడైనా అంతే, జ్ఞానులు ఎట్టి పరిస్థితులలోనూ ఆగ్రహం దేనికి వస్తున్న వాళ్ళకి, అవతల వాడిని ధర్మ మార్గంలో పెట్టడానికే, అంతేగాని ఎవ్వడి మీద ద్వేషం ఉండదు వారికి. అటువంటి అంబరీషుడు, ఓ సుదర్శనమా నన్ను చంపేనా పర్వాలేదు, ఈ దూర్వాసుని రక్షించమనగానే ఆ సుదర్శనం ఆగిపోయి అభయం ఇచ్చి వెళ్ళిపోయిందిట. అప్పటికి మళ్ళీ ద్వాదశ వచ్చింది, ఏడాది అయింది. ఈ ఏడాది పాటు సమస్త దేశాలు తిరిగి 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 ఇలా అయిపోయాడు పాపం. ఆయన దూర్వాసునంటే నమ్మలేని స్థితిలో ఉన్నట. అప్పుడు పాపం మళ్ళీ అంబరీషుడు ఆ దూర్వాసుని మహాత్మారండి అన్నట. ఏమి రావడన్నాయన, సంవత్సరంగా పరిగెత్తి 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 అలిసిపోయాను, ప్రాణరక్షణ చేసావు, సుభన్ నాయన నీకు వెళ్ళొస్తాను అన్నట్ట. అబ్బాయి వెళ్ళి రావడం ఏంటండి, మళ్ళీ దోవాల్సి వచ్చింది, ఫోన్ చేయండి అన్నట్ట. బాబు నీకు నీ పోయినారు కదా అన్న నాయన, ఇంక జీవితంలో ఎవడింటికి పోయినారు కదా అన్నట్ట. లేదంటే అప్పుడు ఏదో వచ్చింది గొడవ, పొరపాటున కోపం వచ్చింది తమరికి, లేకపోతే మహాత్ములు మీరు శాంతస్వరూపులు, నిజానికి అంత కోపాత్మని పట్టుకుని అలా అన్నాడు ఆయన. తిని వెళ్ళాడంటే సరే మాట కాదంటే మళ్ళీ వస్తుందో అదో అంట, అందుకని కూర్చున్నట్ట. దగ్గర కూర్చోబెట్టి విసిరికర్రతో విసురుతూ కడుపు నిండా చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహార, దలిహార, దప్పకాయ, దెబ్బకాయ, గోంగూర, గింగూర, చింతకాయ, బొంతకాయ, అన్ని పచ్చళ్ళు వేసేసి అన్ని రకాల పిండి వంటలు వేసి బరగబెట్టేశాడు అంతే. సో ఆయన కూడా ఏడాది నుంచి మాడిపోయి ఉన్నాడేమో. ఏడాది మాడితే తినలేము మనమైతే, ఏడాది తర్వాత మాడితే ఇంకా ఒకటే శరీరమే మాడిపోవాలి. ఆయన ఋషి హాయిగా భోంచేశాడు. ఏడాది కలిపి ఒకే రోజు తినగలడు, ఏడాది తినకుండానూ ఉండగలడు. శుభ్రంగా భోంచేసి దీవించి, నాయన 10 కాలాలు చల్లగా ఉండు, కరుణాస్వరూపుడు అన్నట్ట. ఆనాడు తన ఏకాదశి వ్రతంతో జగన్నాథుణ్ణి మెప్పించి ఆయన్ని కూడా తన ఇంట్లో అట్టే పెట్టుకున్న మహానుభావుడు అంబరీషుడు, అతని కుమారుడు సింధుద్వీపుడు, అతని కొడుకు అయితాయుడు, అతని పుత్రుడు ఋతుపర్ణుడు. ఈ ఋతుపర్ణుడు అనేవాడికి ఒక గొప్ప విద్య ఉందిట. అదేమిటంటే ఆకాశంలో ఇంకా ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో లెక్క పెట్టగలడు మంత్రం వల్ల. చెట్టు మీద ఆకులు ఎన్ని ఉన్నాయో లెక్కెట్టేస్తట. ఓ చెట్టు మీదకి ఎక్కి మంత్రం చదివితే ఆ చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో లెక్కెట్టగలడు. ఎంత కష్టం అది! ఓ చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో మొత్తం తులిచేసి కింద విడిగేసినా మన వల్ల కాదు. అటువంటిది ఆయన చూసి చూడగానే ఈ చెట్టుకి ఇన్ని ఆకులు ఉన్నాయని లెక్కెట్టేసేవాట. అటువంటి ఋతుపర్ణుడు కొంతకాలం నలచక్రవర్తి నల్లగా మారిపోయి బాహుకుడు అనే పేరుతోనప్పుడు దమయంతి నలుడు అంటారు, నల దమయంతులు. ఆ నలుడికి కొంతకాలం తన రాజ్యంలో అవకాశం ఇచ్చి ఆశ్రయం ఇచ్చి పోషించాడు ఋతుపర్ణుడు. చాలా గొప్పవాడు. అతని కొడుకే కల్మాషపాదుడు. ఈ కల్మాషపాదుడికి కూడా గొప్ప చరిత్ర ఉంది. ఈ కల్మాషపాదుడు అనేటటువంటి వాడు గురుద్రోహం చేశాడు ఒకసారి అనుకోకుండా పొరపాటున. చెయ్యాలని చేయలే, చాలా వీరుడు. అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళి ఒక రాక్షసుని సంహరించాట. ఆ రాక్షసుడి తమ్ముడు ఉన్నాడు, వాడు కసి చూపించాడు. ఈ కల్మాషపాదుడు అసలు పేరు కల్మాషపాదుడుగా, తర్వాత కల్మాషపాదుడు వచ్చింది. కానీ అడవిలోకి వెళ్ళి రాక్షస సంహారం చేసి వచ్చిన కారణం చేత ఆ రాక్షసుడి తమ్ముడు ఒకడు ఈ కల్మాషపాదుడి మీద ద్వేషం పట్టాట. పట్టి వంట బ్రాహ్మడి వేషంలో వచ్చి ఇతని ఇంట్లో చేరట. సరే ఇంట్లో చేరితే వంటాడు కదా అనుకున్నాడు ఆయన. ఇలా ఉండగా ఒకసారి శ్రాద్ధం వచ్చింది ఈ కల్మాషపాదుడికి ఇంట్లో. తన పూర్వులకి పితృదేవతలకి తద్దినం పెట్టాల్సి వచ్చింది. పూర్వకాలంలో తద్దినం నాడు ఖచ్చితంగా మాంసం వండి పెట్టాలి. తక్కిన రోజుల్లో మాంసాహారం తినేవారు కాదు బ్రాహ్మణులు. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా పెట్టాలి, అదొక నియమం. ఇప్పుడు ఈ కలియుగంలో మాషచక్రం గారెలు పెడితే చాలు. అందుకే గారెలును తర్వాత పాయసం కలిపి ఒకే రోజు తింటే అది మాంసాహారం తినడంతో సమానం. అది చాలా డేంజర్. తక్కిన రోజుల్లో అది నిషిద్ధం, రెండూ ఒకేసారి తినడం. ఆ రెండూ కలిపి పెడితే అది మాంసాహారమే. ఆ రోజుల్లో నిజంగా మాంసం పెట్టేవారు. వశిష్ఠుణ్ణి తద్దినం భోజనాన్ని పిలిచాట్టిన పిలిచి మేక మాంసం వండి ఆయనకు వడ్డించాలి, పితృదేవత కార్యక్రమం కోసం వండు అన్నట్టు ఈ వంటవాడిని. ఆ వంటవాడు రాక్షసుని చెప్పాం కదా, తన అన్నగారిని చంపేశాడు, ఈ రాదని ఖచ్చితూ అక్కడ ఉన్నాడు వాడు. అందుకని వాడు ఏం చేశాడు, మేక మాంసానికి బదులుగా చచ్చిపోయిన శవాన్ని పట్టుకొచ్చి నరమాంసం వండి వశిష్ఠుడి విస్తరులు వడ్డించాడు. వశిష్ఠుడికి ఆపోసిన పోశాడు ఈయన రాజుగారు. తీరా వశిష్ఠుడు ఆపోసిన పట్టపోతూ చూస్తే అది శవమాంసం అని అర్థమైంది. అమ్మ పితృతిథిని పిలిచి శవమాంసం నరమాంసం పెడతావా, నువ్వు రాక్షసుడి వైపు అని శపించేశాడు వశిష్ఠుడు కోపంలో. శపించగానే ఆయనకు ఒళ్ళు మండి, నేనే పాప పెరగను, అన్యాయంగా నన్ను శపిస్తావా, నిన్ను శపించేస్తానని నీళ్లు తీసుకున్నాడు చేతిలోకి. ఇంతలో వాళ్ళ ఆవిడ వచ్చి, తప్పండి కులగురువుని శపించకూడదని చేయి పట్టుకుందిట. వెంటనే ఈయన ఏం చేశాడు మరి, శాపం పెడదామని చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు. పెట్టొద్దని వాళ్ళ ఆవిడ అంది. కోపం తగ్గిపోయింది. ఈ నీళ్ళు ఎక్కడ తల్లితే అక్కడ వాళ్ళు నాశనం అయిపోతారు. ఎవడి మీద తల్లితే వాడికి ఆ శాపం తగులుతుంది. అందుకని అలా ఎవరి మీద తల్లకుండా ఆ నీళ్ళు ఏం చేశాడో తన కాళ్ళ మీద తల్లుకున్నట్టు ఆ రాజుగారు.
ఎప్పుడైతే ఆ రాజుగారు తన కాళ్ళ మీదే ఆ శాపజలం చల్లుకున్నాడో కాళ్ళు మచ్చల మచ్చలు వచ్చి నల్లగా మాడిపోయిందిట. అందుకని కల్మషమైన పాదములు కలవాడైపోయి కల్మాషపాదుడని పేరు తెచ్చుకున్నాడు ఆయన. ఆ విధంగా గురువుని కూడా చెప్పించాలనుకుని వెళ్ళి శాపాన్ని నిగ్రహించుకున్నవాడు ఆయన. గురు శాపం వల్ల ఆయనకి ఒక ఇబ్బంది వచ్చిందిట. అదేంటంటే పగలంతా రాక్షసత్వం, పగలంతా మానవత్వం, రాత్రి వేసరికి రాక్షసత్వం. గురువుగారు వెళ్ళి జాలిపడి, ఒరే నువ్వు రాక్షసుడు అయితే రాజ్యపాలన కష్టం కదా, అంచేత రాక్షసుడు అయిపోమని నేను శపించాను, కానీ అంతలోనే నువ్వేమో నన్ను శపించకుండా ఆగావు కాబట్టి నీ శాపాన్ని తిప్పుతున్నాను. నీ శాపం రాత్రిపూట శపించారు కాబట్టి రాత్రిపూట పనిచేస్తుంది, పగల వెళ్ళి మానవుడు అయిపోతావు అన్నట్ట. ఆ విధంగా రాజుగారు ప్రతిరోజు పగటిపోటేమో మానవుడిగా ఉండి రాత్రి సంధ్యా సమయం దాటిన తర్వాత రాక్షసుడై ఆ సమయంలో ఎవడు కనపడితే వాడు తినేసేవాడు. అంచేది రాత్రిపూట మాత్రం ఆయనకి ఎవరూ కనపడకుండా దూరంగా అడవికి పోయేవాడు ఆయన. చాలా కాలం అలా గడిపాక కొంతకాలానికి మళ్ళీ వశిష్ఠుడు యజ్ఞం చేసి ఆయనకు ఆ శాపానికి విముక్తి కలిగించాడు. ఆయన కల్మాషపాదుడు. అతని కుమారుడు సర్వకల్పుడు, అతని కొడుకు అనరణ్యుడు అని ఓ మహారాజు గారు. ఈ అనరణ్యుడికి పద్మ అనే పేరుతో కూతురు పుట్టింది. చాలా గొప్ప కూతురు, లక్ష్మీదేవిలో ఉండేది. ఈ అనరణ్యుడు తన కుమార్తె పద్మ అత్త లక్ష్మీదేవిలో ఉండడం చూసే పద్మ అని పేరు పెట్టాడు. ఎందుకనంటే పద్మ అంటే లక్ష్మి అని కూడా అర్థం. లక్ష్మీ పద్మాలయ పద్మ అని, లక్ష్మి అన్న, పద్మాలయ అన్న, పద్మ అన్న, ఇవన్నీ లక్ష్మీదేవి పేర్లే. అందంగా ఉండేదిట ఆవిడ. యుక్త వయస్కురాలయ్యాక అనరణ్య మహారాజు గారు, నా కూతురికి మంచి స్వయంవరం చాటుతున్నాను, రాజకుమారులంతా రండి, ఎవరు నచ్చితే వాళ్ళ మెళ్ళో మా అమ్మాయి దండ వేస్తుందో హో అని చాటించగానే ఎక్కడెక్కడి రాజులు తమ తమ పటాలు పంపించారు. కొందరు స్వయంగా రావడం మొదలెట్టారు. ఈలోపు అడవిలో ఓ ముసలాడు తపస్సు చేసుకునే పిప్పలాదుడని ఒక ఋషి ఉన్నాడు. చాలా గొప్ప ఋషి ఆయన, మహాత్ముడు ఆయన. తెగ తపస్సు చేసేసాడు. తపస్సు చేసేసి మీరు ఎరిసిపోయే గడ్డాలు వేసాలు ముసలాడైపోయాడు ఆయన. ఆ ఋషీశ్వరుడు అనుకోకుండా ఒకనాడు అడవిలో ఒక చోట గంధర్వ దంపతులు చూశాడు. అందంగా ఉన్న గంధర్వ దంపతులు చూడగానే ఈయనకు కూడా ఇలా పక్కన అందమైన భార్య ఉంటే బాగుండనిపించేదిట. వెంటనే ఆయన ఎవరిని చేసుకుంటే బాగుంటుందా అనుకుంటూ ఉండగా కొంతమంది అన్నారు, ఈ మీ దేశాన్ని పరిపాలించే అనరణ్యుడనే మహారాజు గారికి లక్ష్మీదేవి లాంటి సౌందర్యం కలిగిన ఒక కూతురు ఉంది, పద్మ అని పేరు పెట్టాడు, ఆయన అడగండి మీకు ఇస్తారేమో అని. ఈయన చూస్తే చచ్చిపోవడానికి సిద్ధంగా వంగిపోయి ఉన్నాడు గెడ్డల మీసాలతో, రేపో మాపోలాగా ఈ పిప్పలాదు. అమ్మాయి చూస్తే 12 ఏళ్ళు, ఎక్కడ పిల్లనిస్తారు, సర్లే చూద్దాం, నా భాగ్యం మీ భాగ్యం ట్రై చేసి చూద్దాం అనుకున్నాడు పాపం. పోయేదే ఉందని మహారాజు గారి దగ్గరికి వచ్చాడు. ఆయన ముసలాయన కదా అని చెప్పేసి కాళ్ళకి దండం పెట్టి ఓ పళ్ళు ఫలహారాలు ఇచ్చి దీవించమన్నట్ట. నాకు దేవన కాదయ్యా, నాకు దానం కావాలన్నట్ట. ఏం కావాలో కోరుకోండి ఇచ్చేస్తానన్నట్ట తొందరపడి ఆయన నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయన్నాడు. దామ్మని పడిపోయాడు రాజుగారు. రేపో మాపో అనడానికి సిద్ధంగా ఉన్న ముసలివాడికి ఏమిటి 12 సంవత్సరాల కూతుర్ని ఇవ్వడం ఏమిటి, ఎంతకాలం బతుకుంది పోయిగా నా కూతురికి, ఎలా ఇవ్వను అని బెంగ పెట్టుకుని చచ్చిపోతూ ఉంటే వాళ్ళ ఆవిడ అందుట, ఏమైనా మనం అసత్యం ఆడినా పర్వాలేదు కానండి, మా అమ్మాయిని మాత్రం ఇవ్వడానికి వీల్లేదు అందుట. ఇంతలో కులపురోహితుడు వశిష్ఠులు వారు వచ్చి వెర్రాడా, ముసలాడైనా పర్వాలా, రేపు బాబు చచ్చినా పర్వాలా, మాట మాటే, ఒక్కసారి మాట ఇచ్చాక తప్పేవో చాలా డేంజర్, మాట ఇచ్చి తంపడం కంటే చావడం మరొకటి లేదు,